శ్రీమతే రామానుజాజనమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు 2001-2002లో ఈ భారత భూమిని పరిక్రమించారు. వారి పర్యటన విశేషాలలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలని మనందరికీ అందజేయాలని అనేక రకాలుగా మనకి ఆయా ప్రాంతంలో ఉన్న విశేషాలను పరిశీలించి అందజేస్తూ ఉన్నారు. దానిలోని భాగంగా ఈవేళ 36వ భాగాన్ని శ్రవణం చేద్దాం. కాశ్యపాహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీతిభ్యో నమః. నిన్నటి రోజున స్వామివారు తమ పర్యటనలో అయోధ్యా నగరానికి చేరుకున్నారని, ఒకనొక సమయంలో అయోధ్యని రామచంద్రమూర్తి తర్వాత కుశుడు పరిపాలించాడు, ఆ తర్వాత శ్రావస్తి అనే ప్రాంతాన్ని లవుడు కూడా పరిపాలించాడు అని తెలియజేస్తూ, మళ్ళీ సూర్యవంశరాజుల వైభవం క్రమంగా క్షీణించడంతో అయోధ్య మొత్తం సరయు నదిలో కలిసిపోయింది, ఆనవాళ్లు లేకుండా పోయింది అని అంతవరకు తెలియజేశారు. ఆ తర్వాత నేడు కొనసాగింపు. శ్రీ గురుభ్యో నమః. స్వామివారు ఇలా అనుగ్రహిస్తూ ఉన్నారు. విక్రమాదిత్యుడు మళ్ళీ ఈ అయోధ్య పట్టణాన్ని ఒక దివ్యమైనటువంటి ప్రేరణతో పునరుద్ధరించి రాముని కాలంలోలా కోటలు భవనాలు నిర్మించాడు. వందలాది కిలోమీటర్లు విస్తరించి ఉండేదట రాముడి కాలంలో ఈ ప్రాంతం. అంత కాకపోయినా చాలా విశాలంగానే ఈ విక్రమాదిత్యుల వారు నిర్మించారు. తర్వాత కథ అంతా మామూలే. ఏమిటి, ముస్లింల దండయాత్రలు, వారు దీన్నంతా నేలపాలు చేయడం, మసీదులు కట్టేయడం, ఇలాగా ఇప్పుడు అయోధ్యలో మసీదులు వెలిశాయి. అందులో రాముడు జన్మించిన స్థలంలో ఉండే ఆలయాన్ని బాబర్ అనేటువంటి వాడు ధ్వంసం చేసి ఒక మసీదు కట్టాడు. దాన్నే బాబ్రీ మసీద్, అంటే బాబరీ మసీదు అనే దాని రూపాంతరం ఈ బాబ్రీ మసీద్, దానిని కట్టాడు. కానీ 1992లో మన వారు కూరదోసేశారు. ఈ కథ అంతా అందరికీ తెలిసిందే కాబట్టి అవన్నీ మళ్ళీ మీకు చెప్పి నేను విసిగించను. కుంభమేళాకి ఇక్కడికి వచ్చినప్పుడు రామజన్మభూమి చూద్దామని ప్రయత్నం చేశా, కానీ సెక్యూరిటీ పద్ధతులు చాలా చికాకు అనిపించి విరమించుకున్నా. ఈసారి జిల్లా అధికారుల దగ్గర నుండి ప్రత్యేక అనుమతిని సంపాదించి వెళదాంలే అనుకున్నాను. కానీ మేము అయోధ్య రావడానికి కొంచెం రోజుల ముందరే అశోక్ సింఘాల్ మొదలైన విశ్వ హిందూ పరిషత్ నాయకులు చేసిన హడావుడి వలన సెక్యూరిటీ చాలా పకడ్బందీగా అయిపోయింది. ఆ పైన ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఒకటి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రామజన్మభూమి క్యూలోకి వెళ్లకుండానే నమస్కరించి విరమించుకోవలసి వచ్చింది. ఇక ఇక్కడ దశరథ మహల్, దాని గురించి చెబుతాను. రామజన్మభూమికి కాస్త దగ్గరలోనే ఉంది ఇది. ఓ పెద్ద భవనం, పురాతన పద్ధతిలో ఉండడానికైతే ఉంది. అంతకంటే మించి విశేషమేమీ లేదు. భడాస్థాన్ అంటూ ఉంటారు దీన్ని. నా పక్కన కనక భవన్ అని కనిపిస్తుంది. ఇది సీతాదేవి రామచంద్రమూర్తి ఉన్న భవనం, అంటే సీత అంతఃపురం అన్నమాట. చాలా విశాలమైన పెద్ద భవనం. యాత్రికులందరూ ప్రధానంగా ఇక్కడికి వస్తారు. ఇది కూడా పురాతన పద్ధతిలోనే కట్టినటువంటి కట్టడం. వాల్మీకి రామాయణ భవన్ తర్వాతది. ఇదిగో ఇక్కడికి వచ్చాం. పెద్ద హాలు, రెండంతస్తులు, గోడల మీద వాల్మీకి రామాయణం అంతా శిలాఫలకాల మీద చక్కగా చెక్కించి ఉంచారు. వాల్మీకి లవకుశుల యొక్క విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. యాత్రికులు లేకపోతే ప్రశాంతతే, కానీ ఇక్కడ వాళ్ళు ఉండకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. ఈ హాలుకు ఎదురుగుండా ఒక పెద్ద భవనం ఉంటుంది. మణిరామ్ దాస్ ఛావణి అని బోర్డు ఉంటుంది. సీతారసోయి అంటే సీతాదేవి వంటిల్లు అని గైడ్లు అక్కడికి తీసుకొని వెడతారు. గైడ్లు దేనినైనా మిస్ చేస్తారు, కానీ ఈ వాల్మీకి రామాయణ భవన్ని, ఈ సీతారసోయిని మిస్ చేయరు. కారణం, వీటి ప్రాచీనత కానీ పవిత్రత కానీ తెలియజెప్పడం కోసం కాదు, రామజన్మభూమి వివాదం గురించి ఒక ఉద్రేకపూరితమైనటువంటి పద్ధతిలో ఉపన్యాసం చేసి యాత్రీకులు ఒక విధమైన మానసిక ఒత్తిడిలో ఉండగా ఇక డొనేషన్లు ఇప్పిస్తారు. ఇది జరిగే తంతు ఇక్కడ. అనేక వేల మందికి ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుందని, వారందరూ రామజన్మభూమి మందిర నిర్మాణ సేవకులని, ఎల్కే అద్వానీ, ఉమాభారతి వంటి ప్రముఖులు ఈ భవనానికి, ఈ భవనంలో ఉండే స్వామీజీకి సంబంధించిన వారే అని అనేక విధాలుగా చెప్పి డొనేషన్ ఎలాగైనా వ్రాయించాలని చాలా తాపత్రయపడుతూ ఉంటారు ఈ గైడ్లు. ఈ విషయం గతసారి కుంభమేళాకి వచ్చినప్పుడు కూడా గమనించా. ఈ గైడ్లకి ఆ డొనేషన్లలో కమిషన్ ఉంటుందా అని ఆశ్చర్యపడితే, అప్పుడు కుంభమేళాకి వచ్చినప్పుడు బస్సు స్టాప్, కమిషన్ గైడ్లకి కాదండోయ్, అక్కడుండే పెద్దలకే, అంటే అసలు గైడ్లకి కమిషన్ సంస్థకి అని నవ్వారు. ఏది నిజమో మనకు తెలియదు, కానీ రసీదు మాత్రం ఎంత గింజుకున్నా ఇవ్వరు. రసీదు అడిగిన వారికి మన మీద నమ్మకం లేనట్లే, కనుక అలాంటి వారి వద్ద డొనేషనే వద్దు, తీసుకోవద్దు అని స్వామీజీ చెప్తారట. ఒక పెద్ద బౌండ్ పుస్తకంలో పేరు వ్రాయమంటారు అంతే. మేం వెళ్ళేసరికి వంటలు జరుగుతున్నాయి. ఈసారి స్టోర్ కాస్త పెద్దదే ఉంది, కానీ 8 నెలల క్రితం మేము కుంభమేళాకి వచ్చినప్పుడు చూపించిన విస్తళ్ళ కట్టలో తరుగుదల కానీ కదలిక కానీ కనిపించలేదు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకొంచెం ముందుకెడితే గుప్తార్ ఘాట్, దాని సంగతి మీకు చెప్తాను, వినండి. గుప్త హరిఘాట్ కాస్త, ఈవేళ గుప్తార్ ఘాట్ అంటున్నారు. రామచంద్రమూర్తి అవతారం చాలించిన స్థలం ఇది. హరి గుప్తమైనాడు కనుక గుప్తార్ ఘాట్. ఇది సరయూ నదీ తీరంలో చాలా ప్రశాంత వాతావరణం కలిగిన ప్రదేశం. సాయంకాలం సూర్యాస్తమ సమయంలో ఇంకా బాగుంటుంది. ఫైజాబాదులో ఇది ఉంది, అంటే అయోధ్య నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం. ఆనాడు అయోధ్యలో చాలా దూరం వ్యాపించి ఉంది అనుకున్నాం కదా. అయోధ్యలోని గడ్డి పోచలు, చీమలతో సహా అందరూ పరమపదానికి రామచంద్రస్వామి తీసుకువెళ్ళాడు. ఆ స్థలమే ఇది. ఇక తర్వాత నంది గ్రామం గురించి చెబుతున్నాను. ఇది అయోధ్యకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రశాంత వాతావరణం. ఏదో చిన్న చిన్న మందిరాలున్నాయి. భరత్ కుండ్ అని చూపిస్తారు. చటుక్కున ఎవరైనా చూపిస్తారు అడిగితే. విశేషమేమీ లేదు, కానీ ఓ పెద్ద సరస్సు, ప్రకృతి సహజమైన కలుషితం కాని ప్రదేశం కనుక దీన్ని చూడవచ్చు ఒక్కసారి. మనకి సంక్షేప రామాయణంలో వింటుంటాం కదా, నందిగ్రామే జటాహిత్వ అని, అదే ఇక్కడ ఒకసారి తలుచుకొని ఆ కథని ముందుకు సాగాం. అయోధ్య ప్రదక్షిణ సుమారు ఇది 15 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు చక్కగానే ఉంది. మేం ప్రదక్షిణ చేసిన రోజు వర్షం కనుక నెమ్మదిగా కారులోనే తిరిగాం. ఇక మన దివ్య దేశంగా గుర్తించడం. ఆనాడు ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన కోవెల ఏమీ ఇప్పుడు లేదు. కానీ సుమారు 100 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఒక రామాలయం, ఆళ్వార్లు, ఎంబెరుమానార్లతో సహా ఒక దివ్యదేశంగా వేయించేసి ఉన్నది. సరయూ నదికి కాస్త దూరంలో గోలాఘాట్ ఏరియాలో మనకి ఇది ఉంది. అమ్మాజీ మందిరం అని కానీ, దివ్యదేశ మందిరం అని కానీ అడిగితే అక్కడి వాళ్ళు చూపిస్తారు. మాకు ఆ విషయం తెలియక ఆ కోవెలని దొరికిపుచ్చుకునేసరికి ఒక రోజు పట్టిందనుకోండి. మేనేజరు, అర్చకులు ఇద్దరూ దక్షిణపు దేశపు వారే. కాస్త తెలుగు తెలుసు. మందిరానికి ఆదాయం, ఆదరణ తక్కువగా ఉన్నాయా అని అనిపించింది. మన జీయర్ స్వాములందరూ రావడం పోవడం ఉన్నదట. మేనేజర్ ఇంగ్లీష్ పాంప్లెటు, తెలుగు పాంప్లెటు వారి ఆలయం గురించి ప్రింట్ చేయించాలని కోరితే మన కాకినాడ వారికి ఫోన్లో పరిచయం చేశాం. వారికి కావలసినవి ఉచితంగా అందించి ఏదో చిన్న కైంకర్యం ఈ ఆలయానికి అని తృప్తిపడదామని నా అభిప్రాయం. ఇక్కడే మేము అయోధ్య గురించి ఆళ్వార్లు కటాక్షించిన దివ్య ప్రబంధ భాగాలు విన్నపం చేసుకున్నాం. ఆలయం చిన్నది, ఇక్కడే బస ఇస్తారట. పక్కనే ఉన్నాయి గదులు. అంత సదుపాయంగా కనిపించలేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఇక అమ్మాజీ మందిరానికి దగ్గరగానే తోతాద్రి మఠం, అంటే నేపాలీ మందిరం ఉన్నాయి. మన సంప్రదాయానివే కానీ వారికి సంబంధించిన వారికే బసరిస్తారట. నేపాలీ మందిరంలో కూర్మమూర్తి శాలగ్రామ శిల, దానికి అర్చన జరుగుతోంది. బాగానే ఉంది కానీ బాగా పురాతనమైంది. రిపేర్లు చేయకపోతే ఇది మన దివ్యదేశం కూడా ఎంతో కాలం నిలిచి ఉండవు అని అనిపించింది. ఇలా మేము చూసినవే కాక ఇంకా కొన్ని స్థలాలని కూడా చెప్తారు స్థానికులు, ముఖ్యంగా గైడ్లు. కానీ మేము వెళ్ళి చూడలేదు. అంత విశ్వాసం కలగకపోవడం ప్రధాన కారణం. బృందావనం మథురలలో కృష్ణుని మునిమనవడు వజ్రనాభుడు కట్టించిన ఆలయం శిథిలాల మీద మరలా మరలయా ఆలయాలు కట్టడం వలన 5000 సంవత్సరములు మాత్రమే అవడం వలన కొంత కాకపోతే కొంతైనా నమ్మే ఆస్కారం ఉంది. కానీ ఈ అయోధ్యలో 1000 సంవత్సరాలయ్యి, 1 లక్ష సంవత్సరాలు. మరుగున పడిపోయిన విక్రమాదిత్యుడు దివ్య ప్రేరణతో కట్టించగా అవి కూడా శిథిలమైపోవడం, ఇలాంటి స్థితిలో ఇక్కడి భూమిని సరయూ నదిని, ఇవి శ్రీరామపాద స్పర్శకు నోచుకున్న పవిత్ర స్థలాలని సంభావించడమే ఉచితం అని అంతవరకే నాకు అనిపించింది. పెద్దలు మన్నించాలి ఈ సాహసమైనటువంటి మాటలకి అని స్వామివారు మనకి ఈనాడు కృప చేసినటువంటి తమ గ్రంథంలోని విశేషాలను తెలుసుకుందాం. రేపటి రోజున మళ్ళీ అయోధ్యలో చెప్పుకోదగినటువంటి విశేషాలని 12వ భాగంలో స్వామివారు ఏమి అనుగ్రహించి ముగించారో తెలుసుకుందాం. అడియేన్ రామానుజదాస మరింగంటి కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః.